సందేశమే ఆదేశం. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతామి పరమమాహేశ్వరస్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, పాత ఆలోచనలన్నీ కూడా, పాత కర్మలన్నీ కూడా, జన్మాంతర విశేషం చేత తెచ్చుకున్నటువంటి అనేక సంచిత కర్మలన్నీ కూడా ఈ జ్ఞానాగ్నిలో దగ్ధమై ఒక సమ్యక్ క్రాంతి రేపటి నుంచి పుట్టబోతున్నది. ఈ సమ్యక్ క్రాంతి సంక్రాంతి అయి సర్వప్రపంచానికి శాంతిని, ప్రేమని, హాయిని, దాంతిని సమృద్ధంగా అనుగ్రహించుగాక అని కాలస్వరూపుడైనటువంటి పరమాత్మకి నమస్కరిస్తూ, ఇవాళ స్వామి ఈ ప్రపంచానికిచ్చినటువంటి ఉపదేశ సందేశాలకు అతీతంగా, ఆదేశాలకు కూడా అతీతంగా రెండు విషయాలు స్పష్టంగా స్వామి చెప్పారు. ఒకటి ప్రేమ, రెండవది సేవ. ఈ ప్రేమ, సేవ అనబడేటువంటి ఈ రెండు విభాగాలు కూడా కాస్త హైపాథెటికల్ గా అనిపించిన, ప్రతి థీసిస్ కి హైపాథీసిస్ ఉండాలిగా, ఏది కనిపిస్తున్నదో అది ఒక రోజున నశించాలి, ఏది నశించబడవలసి ఉన్నదో అది రోజు కనిపిస్తూ ఉండాలి. ఈ రాక పోక ఈ రెండు దేహానికే గాని ఆత్మకు కావు అన్నటువంటి ఒక సనాతనమైన వైదికమైన ఆరుష్యమైన పురా సంస్కృతికి కొనసాగింపుగా సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని రెండు మాటలు చెప్పారు. ఇవాళ మనం అర్థం చేసుకునేటువంటి రీతిలో అలాగే లవ్ ఆల్ సర్వ్ ఆల్ కూడా చెప్పారు. ఆ లవ్ ఏమిటి, ఆల్ ఏమిటి, సర్వ్ ఏమిటి, ఆల్ ఏమిటి అవన్నీ మనం నిన్నటిదాకా విచారణ చేశాం. నిన్న ఈ హెల్ప్ కి సర్వీస్ కి అవి కేవలం పదాల మధ్య ఉన్న తేడా మాత్రమే కాక స్థితిగతులలో, ఆచరణాత్మక విధానంలో, ఆలోచన రీతిలో, దృక్పథంలో, జీవుడి యొక్క సంస్పర్శలో, స్పర్శానుభూతిలో అనేకమైనటువంటి కోణాలను తాకుతూ మనం విచారధార కొనసాగించాం. ఇవాళ చివరగా హర్ట్ నెవర్ అనబడేటువంటి ఒక మహావాక్యాన్ని గురించి కాసేపు మాట్లాడుకోబోతున్నాం. మళ్లీ దీంట్లో రెండు మాటలున్నాయి. హర్ట్ నెవర్ అంటే ఎవరిని బాధించద్దు, ఎప్పుడూ బాధించద్దు అని. పైది ఎవర్ అయితే ఇది నెవర్ అన్నమాట. కాని జీవుడు మనోమయుడు కాబట్టి ప్రాపంచికమైనటువంటి ప్రకృతి భావనలకు ఒదిగి ఉంటాడు కాబట్టి, రాగద్వేషాలకి నిజానికి అతీతుడు కాదు కాబట్టి, ప్రాపంచికమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ నుంచి వైదొలుగుతూ ఉంటాడు కాబట్టి, ప్రకృతి అనబడేటువంటి ఒక మాయావరణంలో నిరంతరం సంచారం చేసే మనస్సు కలవాడు కాబట్టి, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని స్వామి చెప్తే పొరపాటునండి, ప్రారంభం చేతానండి, హెల్ప్ నెవర్ హర్ట్ ఎవర్ అనేటువంటి భూమికలో నిలకడ చెందుతాడు. దీన్ని సరిదిద్దాలి. దీన్ని ఎవరు సరిదిద్దగలరు? పండితుడా, కవే, ఉపాధ్యాయుడా, అధ్యాపకుడా, బౌద్ధ, ఉపదేశకారుడా, ఎవరు అంటే ఎవరు వీరందరికీ మూలమో, ఎవరి వలన వీరందరూ తమ కార్యకలాపాలు ఈ జగత్తులో చక్కగా కొనసాగిస్తూ ఉన్నారో, వీరన్నింటికీ మూలమైనటువంటి పరమాత్మ మాత్రమే దీన్ని చక్కదిద్దగలడు. ఎలా దిద్దగలడు? కేవలం సందేశంతో గనక ఈ ప్రపంచం మారినట్లయితే యుగాయుగాల నుంచి కూడా సందేశాలు ఇవ్వబడుతూనే ఉన్నాయి, ఆదేశాలు జారీ చేయబడుతూనే ఉన్నాయి. మానవ ప్రవృత్తి మనం గమనిస్తూ ఉన్నట్లయితే నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే పుట్టబోయే రేపు నెమ్మదిగా దిగజారిపోతున్నటువంటి వేళ. దీనిని మళ్లీ ఉత్థానం చేయటానికి, ఉద్దీపనం చేయటానికి, జ్వాజ్వల్యమానం చేయటానికి, ఒక దివ్యమైనటువంటి పావన భావనామయ స్థితిలో నిలబెట్టడానికి పరమేశ్వరుడే గనక సంకల్పించకపోయినట్లయితే మనం మళ్లీ అదే ఆవరణంలో తిరుగుతూ తిరుగుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం గనక. ఈ హర్ట్ నెవర్ అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రంగా, ఒక సాధనామాత్రమైనటువంటి మహాద్భుత పరికరంగా మనం గనక స్వీకరించగలిగినట్లయితే ఇది మానసిక శాస్త్రానికి, మన బిహేవియరల్ సైన్స్కి, మనం జీవితాన్ని చూసే దృష్టిలో నుంచి, వీటన్నింటిలో నుంచి ఒక్కసారి గమనించినట్లయితే దీనిని మించి మనల్ని మనం సరిదిద్దుకునేటువంటి అవకాశం మాత్రం లేదు. మనకి రోజు చెప్పుకుంటాం ఈ దేహం ఎలా వచ్చింది, షడూర్మములన్నాం, షడ్వర్గములన్నాం, అలాగే అనేకానేకమైనటువంటి వాసనలతో, మూలవాసనలతో, అనేక సంస్కారాలతో, కొన్ని పాతవి, కొన్ని ఇప్పుడే అంటించుకున్నవి, కొన్ని ఇంకా ఇప్పుడిప్పుడే మనోభూమికలో పుడుతున్నవి, ఆలోచనగా రూపుదిద్దుకుంటున్నవి, వాక్కుగా బయటకొస్తున్నవి, కర్మలుగా ప్రపంచంలో బహిర్గతమవుతున్నవి, ఇన్ని రకాలుగా జరుగుతున్నటువంటి ఈ ఆంతరంగికమైనటువంటి ఒక స్థితిని మనం గనక సరిదిద్దుకోకపోయినట్లయితే జన్మ వృధా అయిపోతుంది. అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం. మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇదే ఆఖరి రోజు అనుకున్నట్లుగా ఎంత జాగ్రత్తగా మసులుకుంటామో దీనిని కూడా ఆఖరు జన్మ చేసుకోవటానికి కొంత ప్రయత్నం చేయాలి. ఇలా జన్మలు వస్తూనే ఉంటాయి, కొంతకాలం మళ్లీ ఆగి కామ అయిన తర్వాత మళ్లీ ఇంకో జన్మ ఎత్తి ఈ ప్రపంచంలోకి వస్తూ ఉంటాము. ఏదో ఇప్పటికింతే చేసుకున్నాములే అని కాక, వచ్చినందుకు, ఈ ప్రపంచంలో ఒక పరమాత్మతో కూడి ఉన్నందుకు, ఒక అవతారమూర్తిని మనం దర్శనం చేసినందుకు, ఆ అవతారమూర్తి సనాతనమైనటువంటి ఒక భారతీయ సంస్కృతిని ఈ ప్రపంచానికి అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులభంగా, సరళంగా, అలతి అలతి మాటలతో, మహాలాలిత్య మార్ధవాలతో కూడినటువంటి ఒక భాషా సౌందర్యంతో మనకు అప్పజెప్పినప్పుడు ఈ జన్మని కూడా, ఈ కాలాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోక లేకపోతే ఎట్లా? అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. మరణానంతర జీవితాలు వేరు. అక్కడ జీవితం ఉండదు, జీవించటం ఉండదు, జీవనము ఉండదు. ఏముంటుందంటే కేవలము ఒక అపేక్షాభావంతో అన్నింటినీ దర్శించేటువంటి ఒక ప్రేయస్సుతో ఉంటాం. అక్కడ శ్రేయస్సు లేదు. శ్రేయస్సు అంటే మనందరం కలిసి ఉండటం. శ్రేయస్సు అంటే మనందరం కూడి సంపదని పెంచుకోవటం, ఆధ్యాత్మిక సంపదని పెంచుకోవటం, నిత్య జీవితంని అధ్యాత్మమయం చేసుకోగలగటం. నిజానికి నిత్య జీవితంలో అధ్యాత్మ అంటే అదొక పాత్రగా, దానికి కూడా కొంత సమయం కేటాయించిన వాళ్లంగా కాక జీవితాన్ని అధ్యాత్మమయం గనక చేసుకోగలిగినట్లయితే అది ఒక దివ్యమైనటువంటి భావన. ఆ భావనలోకి వెళ్ళటానికి మనకి అనేక సాయంకాలాలు, అనేకమైనటువంటి సత్సంగ స్వరూపాలు, అనేకమైనటువంటి సన్నివేశాలు, సందర్భాలు, మహాయోగాలు. అన్నింటికంటే ఇగో వేదం చదువుకున్న వారంతా ఇగో వారు వచ్చారు. వారు రోజు ఓ మంత్రం చదువుకుంటారు, అగ్నికార్యం చేసుకుని ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని ఒక మాట అనుకుంటారు. అంటే ఏం లేదు, అయ్యా ఓ అగ్నిస్వరూపమా, అగ్నిస్వరూపంగా ఉన్నటువంటి ఓ పరబ్రహ్మమా, నీకు నమస్కరిస్తూ ఈ మంత్రం చదువుకుంటున్నా. అదేమిటి అంటే, నిన్న వేదాధ్యయనం చేశాను, వేద పఠనం చేసుకున్నాను, వేదాన్ని ఉపాసించాను, వేద ఘోష చేశాను, వేదగోష్ఠిలో ఉన్నాను, అనేకమైనటువంటి అనుభవాలు నాకు కలిగినాయి. ఆ అనుభవాలలో నుంచి నాకు కూడా కొన్ని అనుభూతులు కలిగినాయి. అవి వైయక్తికంగా అంటే వ్యక్తిగతంగా, స్వీయంగా అంటే నావిగా ఉన్నప్పటికీ కూడా, నావి అన్నవి ప్రపంచంలో నాది అంటూ ఏం లేదు, నావి అంటూ ఏం లేవు గనక, ఆ ప్రేరణ, కారణము, కర్త, కర్మ, క్రియ సర్వము నీవైనటువంటి ఓ పరమాత్మ, దీనిని అందుకోగలిగినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి శిష్యుణ్ణి నా గనకి వాళ్ళు ఇచ్చినట్లయితే, దేనిని నేను పొంది ఆనందాన్ని అనుభవించానో, దేనివలన ఈ పరాతత్వానికి నేను దగ్గర కాగలిగానో, దేని వలన నా వేద విద్య సార్థకతను సంతరించుకున్నదో దానిని మళ్లీ గురు పరంపర, శిష్య పరంపర, గురు శిష్య బంధనంలో ఒక శిష్యుణ్ణి గనక నువ్వు నాకిచ్చినట్లయితే ఆతనికి ధారబోసి మళ్లీ నా వేదాధ్యయనంలో నేను మునిగిపోతాను అని ఆ మంత్రానికి అర్థం. అంటే ఏమంటున్నాడు ఈయన, నేను వేదాధ్యయనం చేశాను, నాకు అనుభవాలు కలిగాయి, ఇలా నువ్వు ఇస్తూ ఉండు, ఈ ఇచ్చినవి చాలు, దీంతో నాకు ముక్తినివ్వమని ఆయన అడగటం లేదు. ఈ నేను నిండు నూరేళ్లు ఈ శరీరంలో ఉండాలి, నిండు నూరేళ్లు ఆయుష్మంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలి, పటుతరంగా ఉండాలి, మహత్వంగా ఉండాలి, నిన్ను ఉపాసన చేస్తూనే ఉండాలి, నా శరీరంలో ఉన్న ప్రచ్చనువు వేదఘోష చేస్తూనే ఉండాలి. కానీ ఎందుకని చెయ్యాలి? మళ్లీ రేపు పుట్టగానే దీనిని మరొకరికి అందించటానికి ఆ అర్హత ఉన్నవాడిని నా దగ్గరకు పంపించు అని ఆ ప్రమాణం చేస్తూ ఉంటారు. రోజూ వారు నిత్యం చేసే ప్రార్థన, వేద పండితుడెవడు, నాకివేళ అగ్రహారం ఇచ్చేవాడెవడు, పట్టుబట్టలు పెట్టేవాడెవడని వాళ్లు ఎదురు చూడరు. వాళ్లకి వేదమే మొదలు, వేదమే అంత్యము, అసలు వారే వేదస్వరూపులు గనక ఆ వేద ఉద్ధరణలో ఒక భాగంగా సత్యసాయి భగవాన్ యొక్క అవతార ప్రవాహం సాగుతూ వచ్చింది గనక తత్ప్రమాణంగా గనక ఇవాళ చూసినట్లయితే మనం పొందినటువంటి ఏదైనా సరే ఈ ప్రపంచానికి ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అంతే, అది అడగక్కర్లేదు. అటువంటి వేద పండితుడు ఏ రోజుకా రోజు ఒక్క విద్యార్థిని, ఒక్క ఛాత్రుణ్ణి, ఒక్క అర్హతున్నటువంటి వాణ్ణి, ఒక సిద్ధుణ్ణి, సంసిద్ధుణ్ణి, శుద్ధుణ్ణి నా దగ్గరకు పంపమని అడుగుతూ ఉంటే మనం ఏమి యజ్ఞాలు చేశామో తెలియదు, ఎన్ని యాగాలు చేశామో తెలియదు, తాపత్రయమంతా తపస్సుగా మార్చుకున్నామేమో తెలియదు, ఇంటలెక్ట్ని ఆధారం చేసుకుని ధ్యానంలో ధ్యానులమైనామో తెలియదు, సత్యసాయి భగవానుడితో కూడి ఉన్నందువలన మనము యోగులమైనామేమో అసలు తెలియదు. కానీ ఇవేమీ లేకుండానే ప్రతిరోజు ప్రతి క్షణము ఒక నిత్య సత్సంగ సంయోగాన్ని అనుగ్రహించినటువంటి సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి వేద పురుషుడైనటువంటి వేదమే తానైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మనం మరొక్కసారి నమస్కరించాలి. ఎందుకంటే అడిగి పొందేవన్నీ వరాలు. మంత్రం చదివి నాకు ఇది కావాలి అంటే తథాస్తు అంటారు, దొరుకుతాయి. అడగక పొందేదే కరుణ కాబట్టి మనకు కావలసింది భగవంతుడి నుంచి వరాలు పొందటం కాదు. మనసు ఉన్నంతకాలం, ఆలోచనలు ఉన్నంతకాలం, కోరికలు పుడుతున్నంతకాలం మనం అడుగుతూనే ఉంటాం, ఆయన ఇస్తూనే ఉంటాడు. ఈ అడగటము ఇవ్వటము అనేటువంటిది ద్వైతంలో ద్వంద్వంలో సాగేటువంటి ఒక క్రీడ కాబట్టి దానికి ఎక్కడో ఒక్కచోట ఆపి ఏదీ అడగటానికి వీలు లేని ఒక మహాస్థితిని మనం కోరుకోవాలి. ఆ క్షణంలో అడగనప్పుడు, మనం ఏదీ కోరనప్పుడు నాకిది కావాలి అని ఏమీ మనస్సు పరచి వారి ముందు నుంచోనప్పుడు ఏమి లభిస్తుందయ్యా? భగవంతుడి నుంచి వరదానం కాదు, కరుణ ప్రవహిస్తుంది. ఆ కరుణే అరుణారుణ ప్రభలతో మానవ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది, అవిజ్ఞానాశకారి అవుతుంది, అహంత అవుతుంది, పరిపూర్ణత్వమైనటువంటి ఒక మహంత స్థాయిలోకి. అంటే మహస్సుని ఎరిగినవాడు మహస్సుని ఎరగాలి. ఆ మహస్సు సంపూర్ణంగా ఉన్నది, అదే అంతస్సుగా మన ఎందున్నది, అదే వెలుగుగా రోచిస్సు అవుతున్నది. కాబట్టి ఈ నభస్సు, ఈ అవని, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ సర్వభువనాలు, సర్వశక్తులు, పంచేంద్రియాలతో కూడి ఉన్నటువంటి దేహము, పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రకృతి, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నది బ్రహ్మం ఒక్కటే అనేటువంటి భావనలో నిలకడ చెందుతున్నప్పుడు ఇక్కడ నీవారు ఎవరు, పెరవారు ఎవరు, నావాడు వీడు అనటానికి ఎవరున్నారు? ఇక్కడ ఎందరెందరి వాడో ఈ జీవుడు, ఎవడికి ఏమోనో ఈ జీవుడు. ఈ జన్మలో బంధాలున్నాయి గనక, సంబంధాలున్నాయి గనక, అనేకమైనటువంటి బంధనాలున్నాయి గనక, బాంధవ్యాలున్నాయి గనక, మోహాలున్నాయి గనక, వ్యామోహాలు ఏర్పడ్డాయి గనక అది వ్యసనంగా మారుతున్నదే తప్ప కన్ను మూసిన మరుక్షణం ఈ బాంధవ్యాలకి ఏ రకమైన రిలేషను లేదు. అంతా తనువు ముగియటంతో తెల్లవారిపోతూ ఉన్నది. ఈ అనిశ్చితమైన, ఇంత ట్రాన్సియంట్ గా, ఇంత ఇంపర్మనెంట్ గా ఉన్నటువంటి ఈ సంబంధాలని మనం నిత్యమని, సత్యమని, శాశ్వతమని భావన చేస్తూ ఉంటాం. కాని నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒకే ఒక్క బంధం అది తనువుని, మనస్సుని దాటి హృదయంగమమైనటువంటి మహాపూర్ణ చైతన్య స్థలి అయినటువంటి ఆత్మతో కూడి ఉన్నది గనక ఈ ఆత్మ పరమాత్మలు రెండూ రెండుగా భిన్నంగా ద్వయంగా ద్వైతంగా కనిపిస్తున్నప్పటికీ రెండూ నిజానికి ఒక్కటి. ఆ ఒక్కటే అనే భావనలోకి వెళ్లమనే చెప్తుంది భారతీయ తత్వశాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఇదే. ఆధ్యాత్మ శాస్త్రంలో నీవాడు నావాడంటూ లేడు, ఉన్నవారందరూ మనవారే, మంచి లేదు చెడు లేదు, ఉన్నదంతా మంచే. అసలు ఉన్నది బ్రహ్మమైనప్పుడు ఈ బ్రహ్మములో మంచెక్కడ ఉన్నది, చెడెక్కడ ఉన్నది అని. అయితే ప్రపంచమంతా అద్వైతంతో సాగదు, అది భావనాస్థితి. ప్రపంచము యొక్క నడక, దాని పోకడ, దాని గమనము, దాని ఆగటము, దాని యొక్క ధృతి ఆధృతి, వేగ ఆవేగాలు అన్ని కూడా ద్వైతంలోనే సాగుతాయి గనక రెండుగా కనిపిస్తూ ఉంటాయి, రెండుగా అనిపిస్తూ ఉంటాయి, రెండుగా వినిపిస్తూ ఉంటాయి. ఈ రెండింటిని మానసిక స్థాయిలో ఒకటిగా అనుకోవాలి, హృదయ స్థాయిలో ఒకటిగా అనుభవించాలి, భౌతిక స్థాయిలో రెండుగా సహజీవనం చెయ్యాలి. అదే సహనావవతు అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థం. అది కేవలం మంగళాశాసనం మాత్రమే కాదు. గురువు అంటున్నాడు, మనం కలిసి విద్య నేర్చుకుందాం, అలాగే మనం కలిసి సంపాదిద్దాం, మనం కలిసి ఈ సముపార్జించిన దానిని కలిసి ఈ ప్రపంచానికి ఇద్దాం. సంపాదించాం కలిసే, పొందాం కలిసే, ఇస్తున్నాం కలిసే, ఇంకా స్పర్ధ ఎక్కడ? ఎప్పుడైతే నేను సంపాదిస్తున్నాను నీకు నేనిస్తున్నాను అంటే రెండు వర్గాలుగా ప్రపంచం విడిపోతున్నది. గాని కలిసే ఉన్నామన్నటువంటి ఒక మంగళపూర్వకమైనటువంటి భావనలో నిజానికి రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. మరి హర్ట్ నెవర్ అనేటువంటి దాన్ని కాస్త ఈవేళ సత్యసాయి భగవానుడి యొక్క డైనమిక్స్ లో, ఆ డైమెన్షన్ లో మనం విచారణ చెయ్యాలి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రపంచంలోకి ధర్మస్వరూపుడుగా వచ్చాడు, ధర్మోద్ధరణ చేస్తాన్నాడు. అధర్మాన్ని ఎవరు ఆచరించారో వారందరూ నా బాణానికి గురి కావలసిందేనన్నాడు. ధర్మాన్ని ఎవరు ఆచరిస్తున్నారో వాళ్లందరూ నా కరుణకు పాత్రులేనన్నాడు. అంటూనే మాయావరణంలో సంచారం చేసి కేవల నరమాత్రుడి వలె ఈ ప్రపంచంలో రామో విగ్రహవాన్ ధర్మ అనిపించాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ, క్షణక్షణము నేను మీయందే ఉంటాను, కనురెప్ప ఎత్తి కనురెప్ప దింపేలోగా ఒక యుగం గనక గడిచిపోయినట్లయితే ఆ యుగాన్ని శాసిస్తున్నది నేనే. అందుకనే భగవాన్ రమణ మహర్షి ఆలోచనకు ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఒక విరామ సమయమే నీ అసలైనటువంటి కాలం. దాన్ని గనక నువ్వు ట్రాన్సెండ్ చేయగలిగితే, దాటగలిగితే, దాన్ని ఎన్కంపాస్ చేయగలిగితే, అధిగమించగలిగినట్లయితే నీవు జీవన్ముక్త స్థాయిలో ఇక్కడే సంచారం చేస్తావు. ఎందుకని, ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఆ విరామ కాలాన్ని గంభీరంగా విస్తృతంగా మర్యాదగా ఒక అంతఃస్ఫురణతో అహంస్ఫురణా భూమికలో గనక నిలకడ చెంది దానిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లినట్లయితే మొదటి ఆలోచన ఎప్పుడో నశించిపోతుంది, ఇప్పుడే పుట్టిన ఆలోచన చివరికి తెగిపోతుంది. ఆలోచనారాహిత్యమే మనో నిర్మూలనం కాబట్టి మనో నిర్మూలనము, మనో నాశనము, మనోలయము అంటే ఏం లేదు, మనస్సు లేకుండా కావటం కాదు, ఉన్న మనస్సును తీసుకెళ్లి దాని స్వస్థానంలో చేర్చటం. అందుకనే సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం అంటారు శంకర భగవత్పాదులు. అంటే 120,000 యోగాలు ఈ ప్రపంచంలో ఉన్నట్లయితే, అన్ని లయయోగాలు గనకైనట్లయితే అందులో నాదానుసంధాన యోగమే పరిపూర్ణమైనటువంటి యోగము. తనువు తనువు కలవటం యోగం కాదు, మనస్సు మనస్సు కలవటం యోగం కాదు, బుద్ధి బుద్ధి కలవటం యోగం కాదు. ఈ నాదము వినిపిస్తున్నటువంటి, బయట కనిపిస్తున్నటువంటి సంగీతపరమైనటువంటి ఒక నాదము అంటే శబ్దము, లోపల అనాహత చక్రం దగ్గర అనాహత నాదంగా ప్రారంభమై విస్తృతమై గంభీరమై విశుద్ధం ద్వాకా వచ్చి సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి వాగ్ విభూతిగా ఎప్పుడైతే ప్రకటన అవుతున్నదో ఆ నాదము ఈ నాదము గనక కలిస్తే అది నాదానుసంధాన యోగం. నాదానుసంధానంలో శబ్ద బ్రహ్మము, నిశ్శబ్ద బ్రహ్మము, నిశ్శబ్దం కూడా బ్రహ్మమే. జల్లెళ్ళమూడమ్మ అన్నట్లుగా, నాన్న కనిపిస్తున్నదంతా అబద్దమైతే కనిపించంది కూడా అబద్దమే, కనిపిస్తున్నదంతా బద్దమైతే కనిపిస్తున్నదంతా అబద్దమే. ఈ రెండింటి యొక్క తేడా నువ్వు గనక గమనించుకోగలిగినట్లయితే నీకు పూర్ణ ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఏర్పడేదేమిటి? అసలు అదే పూర్ణ ప్రజ్ఞ. కనపడుతున్న దాన్ని సత్యం అంటున్నావు, కనపడనది లేదంటున్నావు. నువ్వు చూడలేదు గనక అది లేకుండా లేదు. ఇంకా నువ్వు చూడవలసి ఉన్నది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో కూడా ఒక భావన ఏమిటి అంటే 97.25 అంటే 97.25 ఇంకా అవ్యక్తంగా ఉన్నది. అభివ్యక్తమైంది ఎంతంటే అదిగో మిగిలింది 2.5 ఇది. ఈ కనిపిస్తున్న దాన్ని సత్యం అంటున్నాం, కనపడనటువంటి గగన గగనాంతరాలలో దాగినటువంటి అనేకమైనటువంటి లోకాలు. ఎన్ని లోకాలు? ఒకటా రెండా? ఏదో మన వాళ్ళు చతుర్దశ భువనాలన్నారు, 14 లోకాలు. 14 కాదు, అది అగణితమైనటువంటి గోళాలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. వీటన్నింటినీ దాటి అధిగమించి వచ్చి అర్థం చేసుకోగలిగినటువంటి ఒక పూర్ణ ప్రజ్ఞతో వచ్చినటువంటి మానవుడు ఇంకా హర్ట్ నెవర్, ఎవరిని బాధించాలి, ఎవరిని దూషించాలి, ఎవరి పట్ల పగ పెంచుకోవాలి, ఎవరిని నావాళ్లనుకోవాలి అనుకుంటుంటే ఈ మానవ జన్మకి పరాకాష్ఠ, ఆ పతాక స్థాయి ఎప్పటికైనా ఏర్పడుతుందా అన్నదే ప్రశ్న. కాబట్టి రెండు మాటలు మనం, ఈ రెండు పదాలు విచారణ చేద్దాం. నిజానికి మహాభారతం గనక తీసుకున్నట్లయితే దానిలో అనేకమైనటువంటి సంఘటనలున్నాయి. ఆ సంఘటనలలో ప్రధానంగా ఇటువంటి హర్ట్కి గురైనటువంటిది ఎవరంటే ద్రౌపదీదేవి, ఇంకెవరూ కాదు. ఆమెను మానసికంగా గుణం కారణంగా స్త్రీ అనేటువంటి ఒక చులకన భావంతో బాగా చదువుకున్నారు విజ్ఞులు అనుకున్నటువంటి వారంతా కూడా ఆమెను దూషించినంతగా, హింసించినంతగా, బాధించినంతగా ఏ పాత్రని కూడా బాధించలేదు. నిండు కొలువులో ఇటు భీష్ముడు అక్కడ ఉండగా, ధృతరాష్ట్ర మహారాజు ఉండగా, ఆ కథంతా మనకు తెలుసు. నిండు కొలువులో ఏకవస్త్రైనటువంటి ద్రౌపదీదేవిని, ఆమెకు బావతో సమానమైనటువంటి వారందరూ కూడా హేళన చేస్తున్నప్పుడు హర్ట్ అయింది ఆవిడ. ఇవాళ స్వామి మాటలో హర్ట్ అయింది. ఏమి హర్ట్ అయింది? దేహానికేం కాలే, మానసికంగా హర్ట్ అయింది. అందుకనే స్వామి చెప్తారు, ఏదైనా మాట ద్వారా, చూపు ద్వారా, కదలిక ద్వారా, అన్నింటికంటే భావన ద్వారా మరొక వ్యక్తిని గనక మనం హర్ట్ చేసినట్లయితే, అంటే బాధించినట్లయితే, అది ఖచ్చితంగా రిబౌన్స్ అవుతుంది, రికాయిల్ అవుతుంది. అది ఎంత తొందరగా అవుతుందంటే, ఇదిగో ఈ దుర్యోధనుడు వచ్చి నా అంకపీఠం మీద కూర్చోమన్నాడు ద్రౌపదీదేవిని, అనదగిన మాటేనా? అంత అవమానం జరిగినప్పుడు కూడా పండిత సభ, అందులో కురుసభ పరిపూర్ణంగా ఆవిష్కరింపబడిన సభ, అందులో లేనివారెవరూ లేరు, ఆమె మగవారందరూ అక్కడే కూర్చొనున్నారు, అందరి ఎదుట ఒక స్త్రీని బాధించిన కారణంగా ఏం జరిగింది? ఉత్తరోత్తర కథాంతంలో ఏం జరిగిందంటే వంశమే అంతమైపోయింది. కేవలం గాయపరచిన కారణంగా, మానసికంగా బాధించిన కారణంగా వంశం అంతరించిపోయింది. తర్వాత ఎవడూ లేకుండా పోయింది. ఎంతగా పోయిందంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన అవతారాన్ని చాలించేంతగా. అంతేకాదు, ఇటు కృష్ణుడు, ఇటు కౌరవులు, ఇటు పాండవులు, మనబోటి సాధారణ పౌరులు ఉన్నటువంటి ఈ మొత్తం సామ్రాజ్యమే కాదు, యుగమే అంతరించిపోయేట్టుగా, వీరితో పాటు యాదవులు అంతరించేట్టుగా. అసలు తరించింది ఎక్కడ? అంతా అంతరించేపోయింది. ఈ అంతరించటానికి మూల కారణమేమిటి గనక మనం కాస్త అంతరార్థంలోకి వెళ్లినట్లయితే, విచారణ చేసినట్లయితే, దీనికి ఎవరో మరొకరిని చేసినటువంటి ఒక బాధామయమైనటువంటి ఒకనొక స్థితే. ఆ స్థితి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేకపోయినారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇగో ఈ 100 మంది కౌరవ సంతానం, అంతేకాదు ఆ యుద్ధంతో, ఆ రాజ్యంతో, ఆ బాధతో, అక్కడ జరిగిన సన్నివేశాలతో సంబంధం ఉన్నవారు, లేనివారు, అక్కడ ఉన్నవారంతా కూడా నశించిపోయేటువంటి ఒకనొక స్థితి ఏర్పడింది. అలాగే కర్ణుడు మహాదాత, దానవీరుడైనప్పటికీ కూడా స్వామి చెప్పిన ఏబీసీలో ఉండి, అంటే వాడు బ్యాడ్ కంపెనీలో వీడున్నాడా, వాళ్ల కంపెనీలో వీడున్నాడా, వీడి కంపెనీలో వాళ్లున్నారంటే, స్వామి ఇవాళ ప్రపంచానికి, యువతకి మీరేమి సందేశం ఇస్తారు స్వామి, మీరిచ్చేటువంటి ఆశీర్వచనం ఏమిటంటే ముందు ఏబీసీ నేర్చుకోమనండి అన్నారు. అంటే ఏబీసీ అంటే ఇంగ్లీష్ అక్షరాలు అనుకున్నారు. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. కంపెనీయే మన యొక్క ఔన్నత్యాన్ని నాశనం చేస్తుంది. మనం ఎవరితో నలుగురితో ఎవరితో తిరుగుతున్నావో చెప్పు, నీ విషయం కూడా మేము చెబుతామంటాం. అందుకని సత్సంగము సత్సాంగత్యము మనకి చాలా అవసరం. ఎందుకని అందరం కూడి పరమాత్మ యొక్క భావన పరమాత్మ యొక్క తత్వాన్ని గనక మనం విచారణ చేసుకుంటూ వెళ్లినట్లయితే ఆ పరమాత్ముడికి మనం నివాళి ఇచ్చినట్లుగా అంజలి ఘటించినట్లుగా పరమాత్మ మనకు కొంత అనుభవం అయినట్లుగా తెలుస్తుంది. కేవలం ఆయన చెప్పిన మాటలే పునఃపునః అనుకుని 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 గోడ మీద రాతల వలె రాసుకుని మనం గనక పాలించకపోయినా పాటించకపోయినా అనుష్ఠానం చేయకపోయినా ఆ మాటలు నిరర్ధకమైపోతాయి. భగవంతుడి నోటి నుంచి వచ్చే మాటలన్నీ గోడ మీద గీతలే, అవి నీటి మీద రాతలు కావు. నీటి మీద కాలగమనంలో అన్ని చెల్లిపోతాయి. గోడ మీద ప్రతిరోజు చదువుకోవటానికి ఆ గోడ హృదయం కాబట్టి ఈ హర్ట్ అనేటువంటిది ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు కర్ణుడే కాదు వీడే కాదు అశ్వత్థామ ఉప పాండవ సంహారం చేసినప్పుడు పాండవులంతా విగత జీవులైనప్పుడు అర్జునుడు అశ్వత్థామని బంధించి తెచ్చినప్పుడు గాయపడినది ఎవరు అంటే మాతృహృదయంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవే. కాని ఆమన్నది, మా గురువుగారి యొక్క రూపాన్ని సంతరించుకున్నటువంటి ఓ అశ్వత్థామ, ఇప్పుడు నా హృదయాన్ని గాయపరిచావు, నా బిడ్డలందరినీ సంహారం చేశావు, ఇదే గనక నీకు ఈ క్షణాన జరిగితే ఇంకా బతికున్నటువంటి మీ తల్లి యొక్క క్షోభ ఏమిటో ఆలోచించావా? అందుకనే వీ షుడ్ నెవర్ హర్ట్ ఎనీబడి. ఎందుకంటే ఈ ప్రపంచంలో సహాయం అందుకోవటానికి నిన్నంతా అనుకున్నాం, ఎంతో మంది మన దగ్గరికి వస్తుంటారు, ఒక వాక్యం కోసం మంచి మాట కోసం వస్తారు, ఒక మంచి సలహా కోసం వస్తారు. మనం వారితో ఒక 5 నిమిషాలు గనక గడపగలిగినట్లయితే, వారి బాధని మనం నెమ్మదిగా వినగలిగినట్లయితే, ఆ తీర్చటంలో గనక మన పాత్ర కొద్దిగా ఉన్నట్లయితే దాన్ని ఉత్తమోత్తమైనటువంటి సేవగా మనం భావన చేయాలి. అలాగే మీనాక్షి విశాలాక్షి జగదక్షి అని అమ్మవారికి అనేక పేర్లున్నాయి. ఈ మీనాక్షి ఏం చేస్తుందయ్యా అంటే చేప, మీనము అంటే చేప, నీళ్లల్లో తన గుడ్లు తాను వదిలిపెడుతున్నది. తల్లి చేప ఓ చోటే ఉంటున్నది, ఆ గుడ్లన్నీ అక్కడక్కడ ఉన్నాయి. కానీ తల్లి చేప యొక్క వీక్షణ దీక్షలో నుంచి ఆ మాతృభూమికలో నుంచి వెలువడేటువంటి అనురాగబంధమైనటువంటి ఆ చూపుల కిరణాల వలన దాని వలన ఏర్పడిన శక్తి వలన ఈ గుడ్లన్నీ కూడా చిన్న చేపలై తోకాడిస్తూ పరిగెత్తుతున్నాయి. ఇక్కడ ఈ పెద్ద తల్లి చేప గుడ్లని కౌగలించుకున్నది లేదు, దాక్కున్నది లేదు, దాచిపెట్టింది లేదు, దానికి కావలసిన యానిమేటెడ్ హీట్ ఇచ్చింది లేదు, ఏమీ చెయ్యలేదు. కానీ దయాస్వరూపమైనటువంటి ఒక కంటి చూపు ద్వారా ఆ కంటి చూపులో నుంచి ఒక అనుగ్రహాన్ని ఇచ్చింది గనక ఆమె మీనాక్షి అయినది. అలాగే విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది. ఆ విశాలమంటే ఎంత విశాలమంటే సర్వభువనాలను ఆవరించి ఉన్నటువంటి మహాశక్తివంతమైన దయార్ద్రమైనటువంటి చల్లని చూపులు కలిగింది కాబట్టి ఆమె విశాలాక్షి అయింది. జగదక్షి ఎందుకైందంటే ఒక కన్ను పగలుగా మరొక కన్ను రాత్రిగా మనల్ని కంటి రెప్పవలె కాపాడుతున్నది గనక ఆమె జగదక్షిణి అయినది. అంటే ఇదంతా ఎందుకని జరుగుతున్నదంటే ఆమె దృష్టి సోకని వారు లేరు, సోకి చెడిపోయిన వారు లేరు. దాన్నే సత్యసాయి భగవానుడు ఒక అందమైన మాటతో ముగించారు. దాన్ని పుట్టపర్తికి వచ్చిన వారంతా చెడి నమ్మిన వారే తప్ప నమ్మి చెడ్డవాడొక్కడు కూడా లేడు అన్నారు. నమ్మిన తర్వాత చెడిపోవటానికేం లేదు, నమ్మకమే నడిపిస్తుంది, నమ్మకమే తీవ్రమైన అధ్యాస అభ్యాసాలని మనకి అనుగ్రహ వరదానం చేస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలంతో ఉంటుంది. అనేక జాతులుంటాయి, అనేక వర్గాలుంటాయి, అనేక మతాలు కులాలు గుణాలు అనేక భావాలతో అంతెందుకు ఒక వ్యక్తినే గనక తీసుకున్నట్లయితే పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి భావ ప్రవాహం చేత అంటే కౌంటర్ కరెంట్ థాట్స్ అంటామే, దాని వలన మనిషి తనతోనే పోరాడుతూ ఉంటాడు. మిగతా వారితో పోరాడేది పక్కన పెడదాం. ఒక్కొక్కసారి ఆత్మన్యూనతాభావం చేత, ఇవాళ డిప్రెషన్ అనే మాట వాడుతున్నాం కదా, ఆత్మన్యూనత, తానేది సాధించలేకపోయినట్లు, తానేదో అనుకున్నవి అనుకున్నట్లుగా జరగనట్లు, జరగనందువలన ఈ జీవితమై వ్యర్థమన్నట్లు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు జీవుడు ఉత్తమోత్తమ స్థితిని ఎలా పొందుతాడు? పొందే అవకాశం లేదు. తనతో తనకే యుద్ధం, తనతో తనకే పోట్లాట, తన యందు విశ్వాసం లేకపోవటం, తన బలం మీద, తన శక్తి మీద, తన ఆలోచన మీద, తన దృక్పథం మీద, తాను నమ్మిన సిద్ధాంతం పట్ల, తాను ఎంచుకున్న గురువు పట్ల, తాను నడుస్తున్న మార్గం పట్ల, తాను నేర్చుకున్న విద్య పట్ల, దేని పట్ల ఏ రకమైనటువంటి స్పష్టత నమ్మకము లేని కారణంగా వీటన్నింటి వలన నేను ఓడిపోయినానన్నాడు. కానీ అవన్నీ నీకు అనుగ్రహింపబడినా నిన్ను నీవే ఓడించుకున్నావు. అందుకనే సత్యసాయి భగవానుడు ఒక దివ్యమైనటువంటి మాట, ఇవన్నీ ప్రసంగాలలో స్వామి చెప్పేటువంటి విషయాలు. ఏమన్నారంటే, స్వామి నాకు యాతనగా ఉన్నది, జీవితం అనుకున్నట్లుగా సాగటం లేదు, నన్ను ఫలానా వాడు బాధించాడు అని చెప్తే, ఫలానా వాడు బాధించాడు అనే ఆలోచనని మనస్సు నుంచి తుంచివేసి ఒక్క క్షణం ఆలోచించి ఆగి నా స్వభావమే నన్ను బాధిస్తున్నదేమో అని ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం నీకు దొరుకుతుంది కదా బంగారు అన్నారు. మనం ఆ ప్రశ్న వేసుకోం. నా స్వభావం వలన నేను పిరికివాడినైనాను, నా స్వభావం వలన నేను దుందుడుకుతనాన్ని పొందాను, నా స్వభావం వలన నేను పవిత్రుడైనాను, లేదు నా స్వభావం వలన నేను ఇట్లా బాధపడుతున్నాను.